ഭഗവാൻ ആക്കുന്നുണ്ടത്. ഈ ഭഗവാൻ ഭഗവാൻ ശ്രീ രമണ മഹർഷി, അരുണാചല മഹർഷി, അരുണാചല രമണലു മാട കുറേ വൈഭവ ജയന്തി സന്ദർഭാന്ന് പുരസ്കരിച്ചുകൊണ്ട് మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు నేను జపం గురించి చెప్పిన మాటలు ఆ మాటలు చెప్పుకోవటానికి ఇక్కడ ఉపక్రమించాను. ఏదో నేను జపాన్ని చేసుకుంటున్నాను అని భగవంతుడు చెప్పారు. భగవాన్ ఏమంటున్నారంటే, నేను జప సాధన కొనసాగించుకోవచ్చు, అభ్యంతరం లేదు. నేను ప్రస్తుతం ఏ సాధనలో అయితే ఉన్నావో ఆ సాధన జప సాధన చేసుకో. జప సాధన, ధ్యాన సాధన, భక్తి సాధన, భక్తి ధర్మం, ఏదో ఒక సాధన మనం పురస్కరించుకుని భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఏదో ఒక మార్గాన్ని పురస్కరించుకుని లేకపోతే అన్ని మార్గాలను సమన్వయం చేసుకుని మనం పురోగమించాలి. ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవాలి, ఆత్మానుభవాన్ని పొందాలి. అయితే ఏదైనా పని చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఇటుగారు చేసుకునే పని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాము, మనసు దగ్గర పెట్టుకుని ఎలా జాగ్రత్తగా చేసుకుంటాము, అలాగే జీవితాన్ని కూడా అంత జాగ్రత్తగా జీవించే వాళ్ళకి మోక్షం వస్తుంది. మనం మోక్షం సంపాదించాలి, ఈ లోకాన్ని దాటాలి. ఈ రెండు పనులు చేసుకుంటూ ఉండాలి. ఒక పక్కన లోకాన్ని దాటి వెళ్ళాలి, రెండు మోక్షాన్ని సాధించాలి. ఈ రెండు పనులు సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళాలి. లోకాన్ని దాటం అంటే ఏమిటి? లోకాన్ని దాటం అంటే మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి. మన పని మనం శ్రద్ధగా చేసుకోకపోతే ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది మనకు. మన లోకాన్ని దాటలేదు. మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ ఇంటికాడ ఇతరుల మీద ఆధారపడకుండా, బద్ధకం లేకుండా, తమోగుణం లేకుండా మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం స్వతంత్ర పదం ఉండొచ్చు. 100 సంవత్సరాలు జీవితం 2 నిమిషాల కింద వెళ్ళిపోదు. మన పని మనం చేసుకోకుండా మనం బద్ధకస్తులుగా తయారైతే ఈ లోకాన్ని దాటలేదు. లోకాన్ని దాటలేని వాడికి మోక్షం ఏంటి? గడిపే దాటలేని వాడికి కాశీ ప్రయాణం ఏంటి? ఇది లోకాన్ని దాటాలి. మనం లోకాన్ని దాటం అంటే ఏంటి? లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. శాంతిగా ఉండేవాళ్ళు ఉంటారు, అశాంతిగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంచెం చిరాగ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు, రజగుణంగా ఉండేవాళ్ళు ఉంటారు, ద్వేషంగా ఉండేవాళ్ళు ఉంటారు, అసూయగా ఉండేవాళ్ళు ఉంటారు. రకరకాల లోకం అంటే ఏంటి? అనేక రకాల మనుషులు ఉంటారు. లోకాన్ని దాటం అంటే మనం శాంతిగా ఉన్నామని భగవంతుని చూడాలి. శాంతిగా ఉంటారనుకోండి, వాళ్ళని కూడా భగవంతుని చూడాలి. మనం అశాంతిగా ఉన్నవాళ్ళు కూడా భగవంతుని చూడాలి. కొంతమంది ఏరేది కారేది ఉద్రేకంగా ఉంటారు. కొంతమంది మనుషులు రోజు ఏడుగా, కొంతమంది రోజు యాసకాలం ఉన్నట్టు ఉంటారు, కొంతమంది శీతాకాలం ఉన్నట్టు ఉంటారు, కొంతమంది ఎప్పుడూ కోల్డ్గా చల్లగా ఉంటారు. ఏమో వాళ్ళ కష్టాలు ఉన్నాయి మనకు తెలియదు, మరి ఇంటికాడ కష్టాలు ఉన్నాయి ఉన్నాయో తెలియదు, మనకు లేదనే తెలియదు. ఎప్పుడు శీతాకాలం ఉన్నట్టు మనసు చల్లగా ఉంటుంది. వాళ్ళు దగ్గరికి కూర్చుంటే మన శరీరం ఏడు కూడా తగ్గిపోతుంది. కోల్డ్ అని కొంతమంది ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళ పని ఏదైనా నిర్మలంగా చేసేసుకుంటారు. వాళ్ళ మాటలో ఆడంబరం ఉండదు, పలకరింపులో ఆడంబరం ఉండదు, ఏముండదు. బహు జాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మనకంటే ముందు వాళ్ళకి మోక్షం వస్తుంది. తర్వాత కొంతమంది మనం చూసి సంతోషిస్తూ ఉంటారు, కొంతమంది అసూయపడుతూ ఉంటారు. అది మనకు సమానమైన విషయాలు. మనం అలా పెట్టుకుంటే లోకాన్ని దాటలే. మనం చూసి సంతోషించే వాళ్ళని భగవంతుని చూడాలి, మనం చూసి అసూయపడే వాళ్ళని కూడా భగవంతుని చూడాలి. ఏమంటే అసూయపడే వాళ్ళు భగవంతుని ఎలా చూస్తామంటే చూడటం నేర్చుకోవాలి, అదే సాధన. తర్వాత మనం ఈ సత్వగుణంలో రజోగుణం తమోగుణం కలవనివ్వకూడదు. మనం ఇప్పుడు సత్వగుణం ప్రాక్టీస్ అవి వచ్చి ఏం చేస్తాయంటే గడబడిపోతాయి. మనం సత్వగుణం ప్రాక్టీస్ చేసుకున్నాం, సత్వగుణం నేర్చుకున్నాం ఎప్పటికి మనం చదువుకుండా రజోగుణం వచ్చేస్తాం, మనం తెలియదు తమోగుణం వచ్చేస్తాం. అది రాకుండా చూసుకోవాలి. రోజు రోజు ప్రతిరోజు ఏడుగా ఉండేవాడికి సత్వగుణం రాదు. రోజు సత్వగుణం ఉండేవాడికి ఏడు చేయదు వాడికి. మనసుకి మనసులోనూ ఏది ఉండదు, శరీరంలోనూ ఏది ఉండదు. సత్వగుణం వాళ్ళు ఎప్పుడు కూలుగా ఉంటారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. మనం గుర్తించడం లేదు, అక్కర్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకి వాళ్ళ పని ఏదో వాళ్ళకి ముఖ్యం, కానీ లోకం కూడా అక్కర్లేదు. లోకానికి ఏదో నేను జతలు చేసి నిర్మూలంగా చేస్తారు. అందుకని వాళ్ళకి పబ్లిసిటీ అక్కర్లేదు, తాను తాను ఏమీ అక్కర్లేదు. బహు ప్రశాంతంగా ఉంటారు, శాంతి చిత్తంతో ఉంటారు. అంటే అందరిలోని స్నేహితుల్లోని భగవంతుని చూడాలి, విరోధుల్లో కూడా భగవంతుని చూడాలి. మేము మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా భగవంతుని నుంచి అలా చూడలేమనుకోండి మాట వచ్చి నువ్వు లోకానే దాటలేవు. లోకానే దాటిన వాడికి మోక్షం ఏంటి? అది ఎల్కేజీ చదవని వాడికి టెన్త్ క్లాస్ ఏంటి? ఎల్కేజీ కూడా చదవటం పనికిరాలనుకోండి, సంతకం కూడా పెట్టడం చేత కదనుకోండి, ఇంకా మనకి దాటిలేదండి పిజిక్స్ ఏమిటి? ఇంకా లోకాన్ని దాటడం ముందు నేర్చుకోవాలి. మన ఇంట్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, రకరకాల మనస్తత్వం గల వాళ్ళు మనుషులు ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే మనకు ఆ విషయాలు అనవసరం. ఇదే అందరూ వేల్లోనున్న వస్తువులు మన వ్యవహారాల్లో మనం చేసుకుంటూ వెళ్తాం, మన వ్యవహారాలు మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాం. మన సొంత పనుల విషయంలో ఇతరుల మీద ఆధారపడ్డాం అంటే మనకు మానసత్వం వచ్చేస్తుంది, ఇంకా లోకాన్ని దాటలేదు. మన పనిదే మనం చేసుకోవాలి. తర్వాత డబ్బు చేయలేని పని, డబ్బు కొన్ని పనులు కొన్ని పనులు చేస్తుంది డబ్బు, అన్ని పనులు డబ్బు చేయలేదు. డబ్బు చేయలేని పని తెలివితేటలు చేస్తే, డబ్బు చేయలేని పని వివేకం చేస్తుంది, డబ్బు చేయలేని పని భక్తి చేస్తుంది, డబ్బు చేయలేని పని భగవంతుడి మీద మనకు విశ్వాసం చేసిపోయాడు. మనం ఎట్టి పరిస్థితిలోనూ మనం తొందరపడకూడదు. తొందరపడ్డామంటే ప్రమాదంగా పడతాం. మనకు పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా దైవం మీద బరివేసి దైవం మీద భారవేసి జీవించడం నేర్చుకోవాలి. కానీ తొందరపాటుగా మాట తొందరపాటుగా పనికిరాదు. వ్యవహారంలో కూడా తొందర మాట తొందరపాటు ఉన్నా వ్యవహారంలో తొందరపాటు ఉన్నా ముందు నష్టపోయేది మన అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలోకి వచ్చామంటే మనం యహం సాధించాలి, పరం సాధించాలి. అంటే పరం అంటే మోక్షం. యహం సాధించడానికి సత్వగుణం అవసరం, పరం సాధించడానికి కూడా సత్వగుణం అవసరం. అంటే బహు మెలకువగా ఉండాలి. మీరు కూర వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు, జీవితాన్ని జీవించేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన కాలాన్ని పాడు చేసుకోకూడదు. ఎంతో కాలం మనం పాడు చేసుకుంటే మనకి మనం చచ్చిపోయిన కూడా కాలం ఉంటుంది. కాలాన్ని పాడు చేసుకుంటేనే చచ్చిపోతాం. కాలం ఎక్కడికి పోదు, మనం పోతాం. కాలం వెళ్ళిపోతాం, కాలం కాలం ఎక్కడికి వెళ్తుంది, మనం చచ్చిపోయిన తర్వాత కాలం అలాగే ఉంటుంది. కాలాన్ని మనం చచ్చిపోతాం కాలం. అంటే మనం అందరం కూడా కాలాన్ని వేస్ట్ చేసుకుంటాం, టైంని వేస్ట్ చేసుకుంటాం. భగవంతుడు ఏం చెప్పాను, నేను కాలరత్నంలో ఉన్నానని చెప్పి. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది. మనిషికి జంతువుకి తేడా ఏమీ లేదు. మనిషికి ఆలోచన ఇచ్చాడు, ఆలోచన జాగ్రత్తగా ఉపయోగించుకుని బాగుపడాలి. తర్వాత నేను మిమ్మల్ని చూసి దేశం పడుతున్నాను అనుకుని అనుకోండి, నాలో ఏదో స్వార్థం ఉంది. నాలో స్వార్థం లేకపోతే మిమ్మల్ని చూసి దేశపడాల్సిన పని అంటున్నారు అనుకుందాం. ఆలోచన మనకు తలకాలన్నారు కదా, ముద్దబ్బాయి ముద్దబ్బాయిలా కూర్చోవడం నేర్చుకున్నాం కానీ ఆలోచించడం నేర్చుకోలేదు మనం. మనకి మెదడు ఉంది, వివేకం ఉంది, జాగ్రత్తగా ఆలోచించాలి. జపం వల్ల ధ్యానం వల్ల చేయడం పనులు కూడా వివేకంతో చేసుకోవచ్చు. తర్వాత మనం ఆ వివేకం తిరిగిచేట్లు పెంచుకోవాలి. మనం ఆ తిరిగిచేట్లు పెంచుకోవడానికే మానవ జన్మ చైతన్యం. మామూలుగా తిండి జంతువులు తింటున్నాయి మనం తింటున్నాం, అలా కాదు. ఆ చెరువును పెంచుకోవాలి, వివేకాన్ని పెంచుకోవాలి, లేదా మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమి లేదు. తర్వాత మనకి జన్మాంతరం గురించి అనేక జన్మలు ఏదో ఎత్తుచు, లక్షలాది జన్మలు వేలాది జన్మలు ఎత్తుచు. ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాం, మానవ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని, ఈ శరీరం శ్మశానానికి వెళ్లకముందు ఈ శరీరాన్ని, మనస్సుని జాగ్రత్తగా ఆత్మజ్ఞానం సంపాదించడానికి జాగ్రత్తగా తగుని ఉపయోగించుకోవాలి. శరీరాన్ని ఉపయోగించుకోవాలి, మనస్సును ఉపయోగించుకోవాలి. శరీరాన్ని అంటే శరీరాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే సాధనకు ఉపయోగించుకోవాలి శరీరాన్ని. తర్వాత లోకంలో మనం పొందే విషయం ఏంటంటే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సృష్టిలోకి ఎందుకు వచ్చామంటే కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చాం. అంటే ఆ కొన్ని అనుభవాల ద్వారా, కొన్ని అనుభవ జీవితంలో కొన్ని అనుభవాలు పొందటం వల్ల మన హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. మనకి సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం, సాధన ప్రధానం. మిగతా లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణ అంటే సబ్జెక్టు మీద ఎంత ఆతృతంగా ఉండాలంటే, ఉదాహరణ చెప్తున్నాను. ఒకసారి అల్లాడి కృష్ణస్వామి గారు నా ప్లేటర్ ఉన్నారు, పూర్వం పెద్ద ప్లేటర్ ఆయన 50 మీళ్ళనే పోయారు. ఆయన ఒకసారి బొంబాయిలో ఉండగా నెహ్రూ గారు బొంబాయి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, నాకు ఆయనకి బొంబాయి గవర్నమెంట్ పదవి ఇవ్వాలండి, ఎవరికి, అల్లాడి కృష్ణస్వామి గారికి, మీరు మీ ఇంటికి తెలవద్దామని. ఆయన స్వయంగా బొంబాయిలో ఉన్నారని తెలిసింది. వారి ఇంటికి వెళ్ళి బొంబాయి గవర్నమెంట్ పదవి తీసుకుని నేను చెప్పానని చెప్పి వారి ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాను. మనం ఎవరికి ఏం చేస్తామంటే గవర్నర్ పదవి ఇస్తామండి, మనం కండరపడి అవును అంటే ఆయన ఏమంటే నా గవర్నర్ పదవి వద్దన్నాడు. ఆయన వెళ్తే చెప్పాడు, నాకు లా అంటే కోర్టు అంటే బాగా ఇష్టం, లా అంటే ఇష్టం, నా సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం. గవర్నర్ అంటే ఏంటి, ఏదో గౌరవాలు, ఊరేలు ఎంపులు ఉంటాయి, డిన్నర్ చేస్తూ ఉంటారు, ఎవరో ప్రధానమంత్రులు వస్తారు, మేము డిన్నర్ చేయాలి, మేము ఎక్కడికి వెళ్తే డిన్నర్ చేస్తారు, లేకపోతే పంచరత్నాలు చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఊరి ఎంపులు ఎవరైనా అది పోలీస్ జీపులు, వెనకాల పోలీస్ జీపులు, నా గవర్నర్ గారు వస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు అక్కడ ఏం లేదు గవర్నర్ పదం, నాకు సబ్జెక్ట్ ప్రధానం కానీ గవర్నర్ పదవ కాదని మహోటం లేకుండా చెప్పాడు. ఆయనకి లా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత శ్రద్ధ ఉందో మన సబ్జెక్ట్ మీద మనకి కనుక అంత శ్రద్ధ ఉంటే మనకు కూడా ఆత్మజ్ఞానం కలదు. కేవలం జన్మాంతరంలోంచి ఏమవుతుందంటే మనకి ఈ లోకానికి అతీతంగా, ఈ దేహానికి అతీతంగా, సమాజానికి అతీతంగా హృదయంలో సద్వస్తువు. ఆ సద్వస్తువు, ఆ సాగులేని సత్పదార్థాన్ని మనం ఆనందంలోకి తెచ్చుకోవాలి. ఆ సుఖము శాంతి మనకి ఎక్కడే తెలుస్తాయి? మనకు మన సుఖం కోసం, మన శాంతి కోసం సమాజం మీద ఆధారపడవలసిన పని లేదు, లోకం మీద ఆధారపడవలసినటువంటి పని లేదు. మన జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు, మన ఆలోచనలను విడిచిపెట్టకూడదు. తర్వాత మనలో ఎవరైనా మనల్ని విమర్శిస్తుంటే కుంగిపోతూ ఉంటాం, ఎవరైనా స్టాచన చేస్తుంటే మనం కుంగిపోతూ ఉంటాం. అప్పుడు మనకి వివేకం తక్కువగా ఉందని అడుగుతాం. కృష్ణ ఏం చెప్పాడంటే గీతలో దెయ్యాన్ని అపజయాన్ని సమానంగా చూడమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో చెప్పండి. ప్రారంభం దేహ ప్రారంభం అయిన తర్వాత జయం వస్తానని అపజయం వస్తుంది. అల్లాళ్ళు లాంటి పెద్ద ప్లేయర్లు కూడా కొన్ని కేసుల్లో ఓడిపోయాడు. ఆయన ఓడిపోతే ఏడుస్తూ కూర్చున్నాడు కదా, అప్పుడు ఎదురుపక్షం ప్లేయర్లతో చెప్పాడు, నీ తెలివితేటలు సంతోషిస్తున్నానని చెప్పింది కూడా. నాకంటే బాగా అర్థమని చెప్పావు, నేను సంతోషిస్తున్నానని చెప్పావు, మనం ఏడుస్తూ కూర్చోకూడదు. జీవితంలో జయం వస్తుంది, అపజయం వస్తుంది. ప్రారంభం కృష్ణునంతటి వాడు, అవతార పురుషులంతటి వాడు, జరాసింధుడు చదువుకు వస్తుంటే పారిపోయాడు కొంతకాలం. ఎందుకంటే ఆ జరాసింధుడి ప్రాణం కృష్ణుడి చేతిలో ఉన్న భీముడి ద్వారా తను చనిపోవాలి, ఆ చట్టాన్ని గౌరవించడం కోసం. అంటే మనం జయం వచ్చినప్పుడు ఒక రకంగా, అపజయం వచ్చినప్పుడు ఒక రకంగా, లాభం వచ్చినప్పుడు ఒక పద్ధతిలో, నష్టం వచ్చినప్పుడు ఒక పద్ధతిలో ఉంటాం అనుకోండి, మన మనస్సు లోపలగలవు, మన మనస్సు బాహ్య మార్గానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పూజ జరిగే 10 నిమిషాలు కూర్చొని జపం చేశాం, ధ్యానం చేశామంటే ఆత్మ సాక్షాత్కారం కదా, సత్య సాక్షాత్కారం కదండి. ఏదైనా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ఏ క్షణం కాక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఉపనిషత్తులు చెప్పినప్పుడు కట్టి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఆత్మజ్ఞాన సముపాధ్యాన్ని జీవితం అంత జాగ్రత్తగా, శరీరం దగ్గర పెట్టుకుని మనస్సును దగ్గర పెట్టుకుని జీవించాలి. సరే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, మీరు గాఢ నిద్ర ఎక్కువ జాగ్రత్త పెట్టుకుని, జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని చెప్పారు. గాఢ నిద్ర మనకు రోజు 3 అవస్థలు వస్తాయి, జాగ్రత్త వస్తాయి, స్వప్నం వస్తాయి, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో మనం ఉంటాం రోజుల్లో, మీరు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు లేకుండా శరీరం రాదు, ఇంద్రియాలు లేకుండా శరీరం రాదు, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు గాఢ నిద్ర మనకేం కనపడదు. ఎవరింద్రియాలు వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళకే కనపడడం గాఢమే. ఇప్పుడు మనసు కనిపిస్తుంది, మనసులో హెచ్చు తగ్గులు ఉంటాయి. గాఢ నిద్రలో సంతోషం ఎక్కడుంది? మనసులో ఉంది. దుఃఖం ఎక్కడుంది? మనసులో. గాఢ నిద్రలో వాడికి సంతోషం లేదు, దుఃఖం లేదు, ఏం చెప్తారు? మనసు అంటే వాడు ఉన్నాడో లేదంటే ఉన్నాడు, శరీరం లేదు. గాఢ నిద్రలో వాడికి శరీర స్పృహ లేదు, ఇంద్రియాలకు సంబంధించిన స్పృహ లేదు, మనసులోని రాగద్వేషాలు కూడా లేదు. అన్ని ఉన్నాయా లేదంటే ఉన్నాయి. అన్ని ఇవన్నీ ఎవర వ్యవస్థలు ఉన్నాయి, స్వప్న వ్యవస్థలు ఉన్నాయి. గాఢ నిద్రలో ఇంద్రియాలు అణిగిపోయింది, శరీరం అణిగిపోయింది, మనస్సు అణిగిపోయింది. కానీ గాఢ నిద్రలో మనం ఉన్నావా లేదా? ఉన్నాం. ఆ స్థితిని జాగ్రత్త వ్యవస్థలో తెచ్చుకోండి, మీకు ఇంకా పునర్జన్మ రెండు, మీరు శవాలు నీయక్కర్లేదు, లోకాలకు తిరగక్కర్లేదు. అంతటా మీరే ఉంటారు. అంతటా ఉన్నవాడికి పునర్జన్మ ఏంటి? అంతటా ఉన్నవాడికి రాకాలేదు, పోకాలేదు. ఆ స్థితిని మీరు సంపాదించుకోండి, కష్టపడండి, గురువు దయ సంపాదించుకోండి, సర్వేశ్వరుడు దయ సంపాదించుకోండి అని మనకు ఎక్కువ చెప్తున్నారు. ఎన్నో లాభం పొందుతారు, అహంకారం పెట్టుకుని, అహంభావం పెట్టుకుని మేము భగవంతుడు చెప్పిన మాటలు వినమంటే నష్టపోతారు. మన అస్మానం ఉన్నాం ఉన్నాం అనుకుంటాం, భగవంతుడు మన లోపల ఉన్నాడు. ఇక్కడ ఉన్న భగవంతుడు 100 రూపాయలు సత్యం, భగవంతుడు మన లోపల ఉన్నాడు. కానీ ఉన్నాను నేను ఉన్నానా అండు, వాడు మన కళ్ళకు కనపడటం లేదు, చెవుడికి వినపడటం లేదు, నేను ఉన్నానని చెప్పటం లేదు, మనం లేదనుకుంటున్నాం. మన దురదృష్టి, మనకు పుణ్యబలం లేదు, సాధనాబలం లేదు, భక్తి లేదు, ఉపాసన లేదు. భగవంతుడు మన లోపల ఉన్నాడు, కానీ ఉన్నాడు. మన కళ్ళకు కనపడటం లేదు, చెవుడికి వినపడటం లేదు, మన మనసు కనపడటం లేదు, కానీ లేదంటూ ఉన్నాడు. కానీ ఉన్నానని చెప్పలేదు అనుకోవచ్చు. ఉన్నాడు, ఎలా ఉన్నాడు? పని చేస్తున్నాడు. నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నానని చెప్పడు, పని చేస్తున్నానని చెప్పడు, ఉన్నానని చెప్పడు, పని చేస్తున్నాను అనుకో. ఆయన అనుకోకుండా మనకి ఎలా చెప్తాడు? సరే ఉన్నాడు, ఉన్నానని అనుకోడు, పని చేస్తున్నాడని అనుకోడు. ఆ రకంగా మనం జీవిస్తే, భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే మనకి తెలివితేటలు పెరిగితే బానిసత్వ బుద్ధి పోతుంది, బండబుద్ధి పోతుంది, మోక్షం వస్తుంది, తరిస్తుంది. తర్వాత ఈ లోకాన్ని దాటేస్తాం. అందరిలోని భగవంతుని చూసి, అందరిలోని భగవంతుని చూస్తాంటే వాళ్ళ వికారాలతో సంబంధం మనకు ఉండదు. అరే రకరకాల వాళ్ళ పూర్వ ప్రతి మనిషి కూడా వాడు పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా మనం ప్రవర్తించకూడదు, భగవంతుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి. ఎవరి పద్ధతిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మనం కంటే మనం మట్టికి భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే తెలివి పెరుగుతుంది. ఏమంటే తర్వాత మన పనులుగా మనం శ్రద్ధగా చేసుకుంటాం. ముందు లోకం దాటి బయటపడతాం, లేకపోతే లోకం ఏదో గొడవలో పడిపోతాం. మనం భగవంతుని ఆరాధించలేదు, ప్రకృతిని ఆరాధిస్తున్నాం. అంటే ప్రకృతిని ఆరాధిస్తున్నాం కాబట్టి జన్మలు వస్తున్నాయి మనకు. మనకు ప్రకృతి గుణాలంటే ఇష్టం లేదు, కానీ కళ్యాణ గుణాలు ఇష్టం లేదు, ఆత్మగుణాలు ఇష్టం లేదు. అందరిలోనే భగవంతుని చూస్తూ మన మనసును పాడు చేసుకోకుండా ఉంటే లోకాన్ని దాటి బయటకు వెళ్ళిపోతాం. శుభ్రంగా చచ్చిపోయేప్పుడు ఆరోగ్యంగా చచ్చిపోతాం. ఇంకా మోక్షం ఎలా వస్తుంది? మోక్షం ఎలా వస్తుందంటే భక్తి వల్ల వస్తుంది. భక్తి వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. భక్తి పిండి జ్ఞానం ఏమవుతుంది? ఈ పిండే పండవుతుంది. భక్తి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అంటే భక్తి ఆ భక్తి గల రోజులో జ్ఞానం ఉదయిస్తుంది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉదయిస్తుంది. జపంలో ఇక్కడేం చెప్తున్నారంటే నువ్వు ఏదో ఒక తలంపు మీద మనసును పెట్టుకో. ఏదో నీకు ఇష్టం నారాయణ జపం, లేకపోతే వేంకటేశ్వరం జపం, రమణ జపం, రామకృష్ణ జపం, ఏదో జపం చేసుకో. ఆ నామం నీ నోట్లో కాపర ఉండాలి. ఆ నామం ఎక్కడ ఉండాలి? నీ నోట్లో కాపర ఉండాలి. నామాన్ని విడిచిపెట్టదు, నామం నోట్లో కాపర ఉండాలి. అంటే ఆవు అన్నామనుకోండి, ఆవులో కాళ్ళు వస్తాయి, మన చెవులు వస్తాయి, దాని తలకాయ వస్తుంది. ఆవు అంటే కాళ్ళు చేతులు మొత్తం మీద, ఆ కాళ్ళు చేతులు దాని చెవులు మనం పాలు పిచ్చుకునే పొడిగా అన్ని వచ్చేస్తాయి ఆవు అంటే. అలాగే కృష్ణ రామ అంటే కృష్ణుడికి శక్తి, కృష్ణుడికి జ్ఞానం, కృష్ణుడికి అనంతత్వం అన్ని వచ్చేస్తాయి. కాశీ అంటే అనుకున్నది దండానికి ఈ కాశీ విషయంలో అన్ని మనస్ఫురణకు వచ్చేస్తాయి. అంటే మన మీద అంత శక్తి ఉంది. అంటే నామ చెప్పం మీరు చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఒకేసారి మీకు ప్రీతి కలగాలి, ప్రేమ కలగాలి. అంటే మనం ఏం అందరూ పెద్దవాళ్ళు అయిపోవాలి ఉందనుకోండి, అనుకోని మాట వేసుకుని చవిచనంలో పోయి మనం చిన్న చిన్న పనులు అశ్రద్ధగా చేస్తాం. చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఆ చిన్న చిన్న పనులు మనం శ్రద్ధగా చేస్తుంటే, ప్రేమగా చేస్తుంటే, ఆశ్చర్యంగా చేస్తుంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. మనం చిన్న చిన్న విషయాల్లో నెగ్లెక్ట్ చేస్తాం, అశ్రద్ధగా ఉంటాం. అలాగే ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. భగవంతుడు చెప్పిన ప్రతి మాట కూడా మన గుండెలు దాచుకోవాలి. ఎందుకంటే ఆయన మాట ఎందుకు చెప్పాయంటే ఆయన అనుభవాన్ని పొందడం కోసం, ఆయన ఐక్యం అవడం కోసం సహకరించే వాక్యాలు అవి అవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. భగవాన్ అన్నారు, వృద్ధంలో ఉన్నాడు అయ్యా, సత్య వస్తుంది, ఇక్కడ సత్య వస్తుంది. ఆ సత్య వస్తువును పొందటానికే నీకు నిష్కామ కర్మ చేయనున్నారు, నువ్వు స్వార్థం లేకుండా ఎంతో కొంత నేను పని చేయనున్నారు. అది పని పని కోసం చేయమనలేదు, నువ్వు బాగుపడటానికి అది చేయమన్నారు. అవి ఎందుకంటే పని పని కాదు, ఇక్కడ ఏమి సత్యానుభవం కాదు, సహకరించాలి నువ్వు చేసే పని. అందుకే నిష్కామకర్మ మన పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పి, ఇక్కడ ఏంటంటే సద్వస్తువు మనం మోచరించాలి. మనకి డైరెక్ట్ గా మనకు అనుభవంలోకి రావాలి, ఆ సద్వస్తువు మనకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వస్తేనే కానీ అక్కడ ఉన్నదంటే మనకు తెలియదు. దాని పాలకు సుఖం కానీ, దాని పాలకు శాంతి కానీ మనకు తెలియదు. అది అనుభవంలోకి రావాలి, డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. అయితే మనకున్న అలవాట్లు వేగం వల్ల, తలంపులు వేగం వల్ల, ఇక్కడ వస్తువు ఉన్నా తెలుగుతుంది, ఉండే వస్తువు మనకున్న అలవాట్లు వేగం వల్ల తిరుగుతుంది. అది మన మనస్సును బాహ్యం ఉపపరిచే అన్ని తలంపులు కూడా మనకు చెడ్డ చేస్తాయి. అంటే నువ్వు నామజపం చేసుకుంటే ఆ తలంపులు వస్తూ ఉంటాయి కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళి ఆ తలంపును ఎప్పుడైతే ఆచరించడం లేదో, ఆ తలంపును ఎప్పుడైతే ఆచరణలో పెట్టడం బలహీన పడిపోతాయి, వీకరైపోతాయి. ఆ తలంపును బలహీన పెట్టడం వల్ల నీకు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే సత్యసాక్షాత్కారం కలగచ్చు, అందరికీ అనుభవం కలగచ్చు. అమృతానుభవం కలిగిన వాడు మరణం నుంచి విడుదల పొందుతాడు. అంటే ఎవరైతే మరణం నుంచి విడుదల, ఎవరైతే అమృతానుభవం పొందాడో, ఎవరైతే చావులేని సత్యపదార్థాన్ని పొందాడో వాడు చావును జయిస్తాడు. అంటే వాడు అమృతానుభవం పొందిన వాడికి చివరిని మరణించడం, వాడు ఉంటాడు సంగతి వాడికి తెలుస్తాడు, శాంతి వాడు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అని మీ నామజపం చేసేటప్పుడు ఆ జపాన్ని శ్రద్ధగా చేస్తే భగవంతుడు కూడా గీతలు ఏం చెప్పాడంటే, యజ్ఞాల్లో జపయజ్ఞం లేనన్నాడు. అంటే జపయజ్ఞానికి ఖర్చు ఉండదు, జపయజ్ఞం చేయడం ఖర్చు ఉండదు. ఆ జపయజ్ఞం దానికి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. ఆ జపయజ్ఞం నువ్వు కనుక నువ్వు చేస్తూ ఉంటే, అంటే స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా నిజం. మనం మేము క్షత్రియ మీటింగ్కి వెళ్ళాం హైదరాబాద్. అందులో ఒక ఆయన ఒక మాట మాట్లాడారు, అందరూ పెద్దలు వచ్చారు, ఒక ఆయన ఒక మాట మాట్లాడారు. కొంతమంది ధనం సంపాదించుకుంటారు, కీర్తి సంపాదించుకోరు, మోక్షం మాట అటువంటి ఆ ధనం అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియాలనుకుంటారు, వాళ్ళు శుభ్రంగా తెలియస్తారు, తర్వాత వాళ్ళు శుభ్రంగా సామర్థ్యం వస్తుంది. కానీ కొంత ధనం కుటుంబ సభ్యులకు ఇచ్చి కొంతమంది కీర్తి సంపాదించుకుంటే వాడి శరీరం చచ్చాక కొంతకాలం కీర్తనం నిలబడుతుంది అని చెప్పారు. రూపం కంటే కూడా కీర్తి గొప్పది. రూపం ఏంటో శరీరం చచ్చిపోతే ఇంకా రూపం కనపడదు.
ఏదో వాడికి ఇచ్చిన వాడు 10 రూపాయలు సంపాదించుకుంటే 5 రూపాయలు కుటుంబానికి ఇచ్చిన 5 రూపాయలు అడిగిన మంచి పని చేస్తే వాడి శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకో 4 సంవత్సరాల కీర్తిని నిలబడుతుంది. రూపం కంటే కూడా పేరు కంటే కూడా కీర్తి మెరుగు, కీర్తి సంపాదించిన వాళ్ళు కూడా తక్కువైపోతున్నారని చెప్పి ఆ కీర్తి మోక్షం కాకపోతే వేరే విషయం కీర్తి సంపాదించిన వాళ్ళు కూడా అంటే రూపం కంటే కీర్తిని కొంచెం ఎక్కువ కాలం బతుకుతుందని చెప్తారు. రూపం ఎంత కాలం పోతుంది? 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చే ఇది మీరు చేస్తారు శ్మశానంలో. పోయి కనీసం కీర్తి 400 సంవత్సరాలు ఉంటుంది. ఆ కీర్తి కూడా సంపాదించుకున్నాడు కనపెట్టలేదు. ప్రతి రూపాయలు ఇంట్లో వాళ్ళు తినేయాలనుకుంటారు. వాళ్ళ తర్వాత కూడా శుభ్రంగా సోమర్థం వస్తుంది, ఇంటికి పనికి రాకుండా అయిపోతారు. మన పూర్వీకులు సంపాదించారు కదా, మనం ఇంటికి కష్టపడాలని ఒనుగు పాడు చేయటం, శుభ్రంగా సోమర్థం నేర్పినట్లు అవుతారు అని ఒకరు మాట్లాడారు. రాయలసీమ క్షేత్రంలో ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే స్నేహాన్ని స్నేహం చేయటం నిలబెట్టుకుంటున్నారు, అలాగే భక్తి మార్గంలో ప్రవేశించడం వారు దాన్ని కాపాడుకుంటున్నారు. అదే మొక్క మొక్కకు నీరు పోసి ఎలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాము, అలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే భక్తి నిలబడుతుంది. ఒకటి మట్టి మర్చిపోకండి, భక్తి వల్ల ముక్తి వస్తుంది, భక్తి లేకుండా ముక్తి రాదు. భక్తి రెండు తీసుకొస్తుంది, ముక్తులు తీసుకొస్తుంది, ముక్తులు తీసుకొస్తుంది, అవి రెండూ చేయగలవు. ఆ భక్తికి రెండు శక్తులు ఉన్నాయి. నేను ఈ రెండు రాలిపోతాయి, ఈ రూపం రాలిపోతుంది, పేర్లు ఒక రాళ్ళు ఉండట్లే, నువ్వు కాయదాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటావు అనుకో, ఏదో రోజు రాలిపోతాయి, రూపం రాలిపోతుంది, పేరు పోతుంది, ఏదో ప్రయత్నం అని అక్కర్లేదు. ఎప్పుడు జ్ఞానము ఆ స్థితికి తీసుకుని వెళతాయో రూపరహిత స్థితికి. అంటే ఇక్కడ రూపరహిత, ఇక్కడ వస్తువుకి రూపం లేదు, ఇక్కడ వస్తువుకి పేరు లేదు, ఈ రూపం లేని వస్తువు దగ్గరికి, పేరు లేని వస్తువు దగ్గరికి, నామ రూపరహిత స్థితి దగ్గరికి నువ్వు భగవాన్ అవతార పురుషులు ఏదో రూపాన్ని ధ్యానం చేసి ఓ పేరును స్మరిస్తుంటే ఆ రూపం లేని స్థితికి, ఆ నామూలైన స్థితికి నువ్వు ఆరాధించి దైవమే నిన్ను మోసుకుపోతావు. నీ రూపానికి దూరం అయిపోతావు, నీ నామానికి దూరం అయిపోతావు. నువ్వు దేనికో ఏది పొందాలని ఆరాధించే దేవుడు తెలుసు, అక్కడికి ఆయనే తీసిపోతావు, ఆ బాధ్యత ఆయనే పెట్టుకుంటాడు. మనం బాధ్యత లేకుండా జీవిస్తున్నాం కానీ దేవుడు బాధ్యత లేకుండా లేడు. మనకు ఒక మాట కూడా బాధ్యత లేదు. ఇవాళ రకంగా మాట్లాడతాం, రేపు రకంగా మాట్లాడతాం, నాలుగు ఇంకో పని లేదు, అసమానం జాగటమే పని. ఇంకా కాళ్ళు అందరికి ఎప్పుడో కానీ కాళ్ళు జారావు మనకి, నాలుగు నరం లేదు, ఈ నాలుగు ఇంకో పని లేదు, జారటమే పని. ఏదో ఏదో జారతా ఉంటుంది అంటే మాటకాడ మనం జాగ్రత్తగా ఉంటాయి, అజాగ్రత్తగా ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన వాక్యాలు తప్పించి నోటంటే ఇంకో మాట రాకూడదు, అప్పుడు ఆయన దైకి పోతుంది. అంటే నువ్వు జపం చేస్తుంది, జపం చేయటం వల్ల ఆ స్థితిని పొందుతావు, ధ్యానం చేయటం వల్ల ఆ స్థితిని పొందుతావు. ఎందుకంటే మంచిది నీకు వివేకం ఉంటే విచక్షణ జ్ఞానం ఉంటే, విచక్షణ జ్ఞానం జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఏ స్థితిని పొందుతావు, వివేకం వల్ల విచక్షణ జ్ఞానం వల్ల కూడా ఆ స్థితిని పొందుతావు. అంటే అది భగవంతుడు, భగవంతుడు వాడికి రూపం లేదు, వాడికి నామం లేదు, మన కోసం ఓ రూపాన్ని ధరించి ఒక నామాన్ని పెట్టుకుని అభివ్యక్తం అవుతున్నాడు. వాడికి ఏం పనులు కాదు. మన కర్మానుభవం కోసం భగవంతుడు అవతరించడం లేదు. అయితే వాడి శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా శాంతి, అది శరీరం కూడా కాంతి, అది శరీరం అంతా శరీరం. భగవంతుడికి కర్మానుభవం కోసం కర్మానుభవం కోసం శరీరం కావటం లేదు. అంటే భగవంతుడు కేవలం ఎందుకు అవతరిస్తున్నారంటే మానవ జాతి పట్ల దైవదైవీ అవతరిస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ అంటే అవతరిస్తున్నాడు. అంటే భగవంతుని శరీరం కూడా ఆనందమే, ఆ శరీరం కూడా శాంతి, ఆ శరీరం కూడా జ్ఞానమే. ఒకసారి ఆ భగవంతుడి అవతారాలు ఒక రూపం చూసే మాకు జ్ఞానం కాదు. ఏం చెప్పారు రూపం ఎవరు? ఆ మాంసం కండరాలు ఈటలు, ఆ రూపం కూడా జ్ఞానమే. చూపు జ్ఞానం, కదలక జ్ఞానం, కూర్చుంటే జ్ఞానం, నడిస్తే జ్ఞానం, అంటే జ్ఞానమే, అక్కడ ఉండదే జ్ఞానం. ఆ భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క అవినిత్యం, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క జ్ఞానం భక్తులకు తెలుస్తున్నాం కానీ భక్తులు కాని వాళ్ళకి తెలియదు. శుద్ధలకు ఏం తెలుస్తుంది? ఈ శుద్ధలకి గోళకి ఏం తెలుస్తుందా? భక్తులకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క వైభవం భక్తులకు తెలుస్తుంది కానీ భక్తులు కాని వారికి భగవంతుడు ఏం తెలుస్తుంది? అది మోక్షుడికి మోక్షం విలువ తెలుస్తుంది, జిజ్ఞాసుకి జ్ఞానం విలువ తెలుస్తుంది. జిజ్ఞాసు కాని వారికి జ్ఞానం విలువ తెలియదు. సత్పురుషుడు కాని వారికి సజ్జన సాంగత్యం విలువ తెలియదు. విభుక్షుడు కాని వారికి మోక్షం విలువ తెలియదు. భక్తుడు కాని వారికి భగవంతుడు విలువ తెలియదు. న్యాయ కాని వారికి జ్ఞానం విలువ తెలియదు. అయ్యా మంచి అన్ని సంకల్పం, ఇది ఒక సంకల్పం, ఇది ఒక ఫలం. ఇప్పుడు గాఢ నిద్రలో మనం ఉండటం ఎక్కువ కాలం జీవిందాం, ఎక్కువ కాలం జీవిందాం ఉండదు. అలా ఉంటుంది మనకి, ఇంకా బతుకుదాము ఇంకా బతుకుదాము ఉండదు. ఈ జాగ్రత్త వ్యవస్థలో ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం ఇంకా ఉందాం, గాఢ నిద్రలో ఇంకా ఉన్నాం ఇంకా ఉందాం అనుకో అనుకో, జాగ్రత్త వ్యవస్థలో ఏమనుకో ఇంకా ఉందాం ఇంకా ఉందాం అనుకుంటున్నాం. ఇంకా అర్థమవుతుంది. అదే ఎవరు అనుకుంటున్నారు? మన అహంకారం అనుకుంటుంది, అదే అజ్ఞానం. మనం అందరికీ ఏమనుకుంటే ఇంకా ఉండాలి ఇంకా ఉండాలనుకుంటున్నాం, కానీ దారి మధ్యలో అనుకుంటామా అనుకో ఇంకా ఉండాలి ఇంకా ఏం చెప్పక్కడ మనసు లేదు, సంకల్పం లేదు, తలంపు లేదు. నేను మనం జీవించాలంటే ఇప్పుడు నేను మనం నేను నేను అంటున్నాం, ఇదొక సంకల్పం, ఇదొక తలంపు, ఇది అసత్యం, సత్యం కాదు, ఇది అసత్యం. అసత్యం నాలోనే అసత్యంగా ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని చెప్తాను, అజ్ఞానమే చెప్తాను, జ్ఞానం చెప్పదు, ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని జ్ఞానం చెప్పదు, అజ్ఞానమే చెబుతాను, ఇంకా ఉండాలి ఇంకా ఉండాలంటే శుభ్రంగా అజ్ఞానంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ముందు ఏమైనా సాధన చేసుకుంటామంటే సాధన చేసుకునేది కొత్త వాసనలు పెంచుకోవటం, లోకవాసనలు పెంచుకోవటం, శరీరాలకు సంబంధించిన వాసనలు పెంచుకోవటం, కక్షలు పెంచుకోవటం, కార్పణ్యాలు పెంచుకోవటం, కోరికలు పెంచుకోవటం, ద్వేషాలు పెంచుకోవటం, నీచకంగా రాబోయే జన్మ నీచ జన్మలు రావటానికి మీరు పునాదులు వేసుకోవటం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ లోకంలో పనిచేశాడు ఆయన, ఈ లోకంలో ఉండగా ఆయన చూసుకుంటా ఉండేది లోకం అంటే ఇష్టంగా ఉందా మనకు మనం అంటే ఇష్టంగా ఉందా, ఆ లోపల ఉంటాడు కదా సర్వసాక్షి, సర్వజ్ఞుడు సర్వసాక్షి, అది ఏం చేస్తున్నాడు మనం పనిచేసి వేస్తున్నాడు, ఏదేసి లోకం అంటే వాళ్ళకి ఇష్టంగా ఉందా మనం అంటే ఎక్కువ ఇష్టంగా ఉందో చూసుకుంటున్నాడు, మనకు లోకం అంటే ఇష్టంగా ఉంది తల్లండి రా అని చెప్తున్నాడు. ఈ మాది మనకు అర్థం అవుతుంది, మనకి దేవుడంటే ఇష్టంగా ఉందా ప్రపంచం అంటే ఇష్టంగా ఉందా, ప్రపంచం అంటేనే ఇష్టంగా ఉంది. వాడు ఏం చేస్తుందంటే అది ఇష్టంగా ఉందా అలా చస్తూ ఉంటారు పడుతూ ఉంటారు ఇలా గెలిచేసాడు. మనం లోకంలో ఉండగా లోకం అంటే ఎంత ఇష్టంగా ఉన్నామో అంత అంత ఇష్టం ఆయన కలుగుతుంది అనుకోండి ఈ ప్రకృతిలో బయటకు లాగేస్తాడు. ఆయన ఉంటే అంత లోకం మీద మనకు ఎంత ఇష్టం ఉందో అంత మీద అంత ఇష్టం ఆయన మీద ఉండదనుకోండి ఆయన మనల్ని లాగడం, ఆయన మనం లాగడం, ఆయన ఎప్పుడైతే మనం పైకి లాగడం ప్రకృతి ఏం చేస్తుందంటే కిందకి లాగుతూ ఉంటుంది. ఎక్కడ లాగుతుంది? కింద ఆరోజు కాదు ఆజన్మ కాదని చీకటి లోకాలు పాడు జన్మలు. అది చూస్తున్నాడు వీళ్ళకి లోకం ఇష్టం కానీ మనకి ఇష్టం, లోకం ఇష్టం వాళ్ళ చేయడం వెళ్ళేస్తాడు. ఆయన ఇష్టం కలగ చేసుకుంటాం అనుకోండి, ఆయన ప్రీతి కలగ చేసుకుంటాం అనుకోండి, ఒక మాట మాట్లాడాలనుకోండి, ఒక పని చేశామనుకోండి, ఆయన కోసమే చేస్తున్నాం అనుకోండి, అది ఏమనుకుంటాడు? ఎప్పుడో మనకు తెలియకుండా, అది మనకు తెలియకుండా మన మనస్సు సమాయత్తం అయినప్పుడు ఆయన స్వరూపం మనకి ఇచ్చేస్తాడు, అదే మోక్షం. ఆయన అంటున్నాడు మీరు లోకాన్ని దాటలేకపోతున్నారు, లోకం కూడా విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా మీకు మోక్షం అని చెప్తున్నారు. ముందు లోకాన్ని దాటిన తర్వాత మోక్షం. ఇవన్నీ ఎవరు అంటున్నారు? మా ఆయన మా ఆవిడ ఆనందంతో పేచీలు పెట్టుకుంటున్నాడు, ఈవిడ కూడా ఆమె చెబుతున్నారు, ఆలోని ఈవిడ చెబుతున్నాడు, ఆలోని ఈవిడ చెబుతున్నారు, ఈవిడేమో ఆమె చెబుతున్నారు, ఏదో పేచీలు పెట్టుకొస్తున్నారు, పేచీలు పడ్డం పర్లేదండి, నా దగ్గర నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆలు చెబుతారు కదా, నేను అంటున్నాను ఏడు మూడు తీసుకుని నా దగ్గర శబ్దం వచ్చానండి, మొక్కలో కళాకాంతలేదు, వచ్చేది ఇంటికారు సంతోషం ఉండాలి కదా, సంతోషం ఉండాలి, ఏడు పోతుంది, అది ఎవరు చెప్తారంటుంది, నేను చెప్తాను నేను చెప్తానంటుంది. ఇట్లా భగవంతుడు చెప్పిన లోకాలు దాటలేకపోయినప్పుడు నీ మొగ్గు నా మీదకి ఏం తిరుగుతాడు? ఆ భర్త చేసినప్పుడు అది మొగ్గు నేను చూడలేకపోతున్నాడు, దేవుడు ఏం చేస్తాడు? అంటే నేను ద్వైతం లేదు, నామం చేయడానికి ద్వైతం కూడా వదిలిపోతాయి నీకు. ద్వైతం నుంచి అసూయ వస్తుంది, ద్వైతం నుంచి కోపం వస్తుంది, భయం కూడా ద్వైతం నుంచి వస్తుంది. ఒంట్లోంచి భయం రాదు, రెండులోంచి భయం వస్తుంది. అవి అన్ని భయం కూడా ద్వైతంలోకి వస్తాయి. ద్వైత భావం నశిస్తుంది, బ్రహ్మభావం వస్తుంది. ఎప్పుడు భక్తి వల్ల అని చెప్పినప్పుడు నేను నీ హృదయంలోన నిజాన్ని, నీ హృదయంలోన సత్యం, నీ హృదయంలోన ఆనందాన్ని, నీ హృదయంలోన శాంతిని నువ్వు తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, అంతకంటే వండర్ఫుల్ లేదు, ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎంత చాలు, అంతకంటే నువ్వు సాధించేది ఏమి లేదు, మిగతా స్వప్న సమానం. అయితే నువ్వు సాధన ఎలా చేయాలంటే ప్రయత్నం చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, ఆ మూలతరంతులు మనసు లోపలికి నెట్టుతున్నావు. ఎక్కడికి నెట్టుతున్నావు? హృదయంలోకి నెట్టుతున్నావు. నేను ఈ ఆపరేషన్ చేయలేదు రోగిని ఎలా నెట్టుతారో అది భయస్తాం లోపల, ఆపరేషన్ చేయించుకోవడంలో అప్పుడు ఆ భయం బలవంతంగా ఇప్పుడు తీసుకెళ్తారు, అక్కడికి ఏదో లోపల భయమేస్తాం అంటున్నాడు. అలాగే నేను ఇప్పుడు ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి అది మూల తలంపులు మూలంలోకి తీసుకెళ్తున్నావు, మనసుని మూలంలోకి తీసుకెళ్తున్నావు, ప్రయత్నం చేసి మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా జపజ్ఞం జపంతో ధ్యానంతో సంబంధం లేకుండా ఏ స్థితికి రావాలంటే జపం ఎప్పటి వరకు చేయాలంటే నేను చదువుకునే మనుషులు హృదయంలోకి రాలిపోవాలి, హృదయంలోకి పడిపోవాలి. ఈ పుస్తకం ఎలా విడిచిపెడితే భూమి ఎలా పడిపోతుంది, నీ మనసు చదువు హృదయంలో పడిపోవాలి, అప్పటి వరకు నువ్వు సాధన చేయాలి. దానికే హృదయ యొక్క గుహలోకి దానికే వెళ్ళి మనిషి చదువు హృదయంలో లైన్ అవ్వాలి. హృదయంలో గుహలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించాము దేహం నీ గుహలోకి మళ్ళీ రావక్కర్లేదు. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ ఏం చెప్తున్నారంటే నీకు కేవలం ఏదో గట్టిగా జబ్బు చేసిందనుకో, బాగా జబ్బు చేసిందనుకో, ఆ జబ్బు తగిన మందు పడిపోయిన జబ్బు తగ్గదు. ఆ మందు పేరు ఆ మందు నోట్లో ముందు సేవ చేయకుండా మందు పేరు స్మరిస్తే నీకు జబ్బు తగ్గదు, మందు ముందుకే జబ్బు తగ్గుతుంది. అది జరణ మరణాలు కూడా పెద్ద జబ్బు లాంటివి, పెద్ద జబ్బులు చచ్చిపోవడం, పుట్టడం పుట్టడం చచ్చిపోవడం పెద్ద జబ్బులు లాంటివి. ఈ పెద్ద జబ్బు వాడు పుట్టడం,
ఎవడో పరబ్రహ్మం పొట్టుడు, వాళ్ళేం పొట్టుడు, అది పొట్టుడు కాబట్టి చావడు. ఆ పుట్టినవాడిని పట్టుకుంటే మనకు పుట్టుకు లేకుండా చేస్తాయి అది ఎక్కడ చెప్తాను. వాడే పరబ్రహ్మం, వాడికి చావు లేదు, వాడికి చావు, ఆ చావులో నేను పట్టుకుంటే మనకు చావు లేకుండా చేస్తాడు. ఏం ముట్టుకుంటూ ఉండిపోయి లోపల పట్టుకుంటే మనకి కబురుతానం ఏంటి? ఆ మందుకోని స్పేక్ష కాదు అది. అంటే ఏం చెప్తున్నాడంటే ఆ మందు తాలూకు ఆ మందు నిండాలి, అది స్పేక్ష సరిపోదు. ఆ మందు నిండాలి, ఆ జబ్బు పోతున్నప్పుడు అలాగే జగనం జగనం వినాలి. ఒక జబ్బు, ఇది ఒక జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటేనే అసలు నీకు అమృతానం లేదని అర్థం. లోపల ఎవడమో నీకు తెలియదు. ఎవరు ఎవరు పుడతారో శరీరం పుడుతుంది, ఎవరు పుడతారో శరీరం నీలోని సత్యం పుట్టదు. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటే శరీరంతో మీకు తాగట్టుతుంది, సత్యంతో మీకు తాగట్టి లేదని అర్థం. పుట్టాలనుకున్నారు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు పుడతాడు. నేను పుట్టాను, నేను పుట్టాలనుకున్నారు చనిపోతాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను కానీ మళ్ళీ పుడతాడు. ఇదో పెద్ద జబ్బు అయ్యా, ఇదో పెద్ద జబ్బు. ఆ జబ్బు తగ్గాలంటే ఇంకే మామూలుగా నువ్వు చేసే మార్చే ప్రక్రియ కదా. ఇంకా ఏదో ఏదో మంచి కార్యక్రమం చేసినట్టు మాత్రం చేసి నీకు ఆ జబ్బు తగ్గదు. ఆ జబ్బు తగ్గాలంటే నీకేమిటంటే ఆ జబ్బు లేని వస్తువు అనుకున్నది నీకు రావాలి. ఏ జబ్బు లేదు, ఈ చచ్చిపోవడం పొట్టడం అనేది ఒక, ఈ చచ్చిపోవడం అనేది పొట్టడం అనేది ఈ జబ్బు ఎవరకలేదు. వాడు అనుభవం నీకు ఇస్తే ఈ జబ్బు తగ్గదు. వాడి పేరు ఇంకా మంచిదే అంతకుపోతే ఈ జబ్బు తగ్గదు. వాడు అనుభవంలోకి రావాలి, అనుభవంలోకి వస్తే జబ్బు బయటకు పోదు. ఎవరికైతే ఈ జబ్బు లేదో, ఎవరికైతే చచ్చిపోవడం పుట్టడం అనే జబ్బు ఎవరికైతే లేదో, ఆ వస్తువు నీ లోపల ఉంది, నీ లోపల ఉంది, అదే బ్రహ్మము. అది ఉంటే ఉంటే సరిపోదు, ఉంటే మంచిదే, ఉంటే సరిపోదు. మన శ్రవణం చేస్తే సరిపోదు, మన మననం చేస్తే సరిపోదు. శ్రవణం మంచిదే, మననం మంచిదే, శ్రవణానందం మంచిదే, నేత్రానందం మంచిదే, అన్నం మంచిదే, మననం మంచిదే, శ్రవణం మంచిదే. దాని తాలూకు ఆ పరబ్రహ్మం అనుభవించిన వారి తాలూకు సహవాసాలు కూడా మంచియే, ఇవన్నీ మంచియే. కానీ అవి అనుభవానికి వస్తున్నాయి కానీ జబ్బులోంచి నేను బయటకు పడవు. ఏది అనుభవంలోకి వచ్చినాయి కానీ చావు లేని సత్పదార్థం నీకు అనుభవంలోకి వచ్చినాయి కానీ ఈ అప్పటివరకు ఈ డబ్బు నీకు తగ్గదు. అహం బ్రహ్మం లోపల బ్రహ్మం ఉంది, పరమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్తి, ఇవన్నీ ఒక జ్ఞానం బ్రహ్మ. ఆ లోపల యొక్క ఆ జ్ఞానమే లోపల బ్రహ్మం తాలూకు స్వరూపమే జ్ఞానం. దాని స్వరూపమే ఉండడం, దాని స్వరూపమే శాంతి. ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా చెప్పు. ఇక నీకు అసలు ఊపిరాడదు, నువ్వు అసలు ప్రాణాయామం చేయక్కర్లేదు, కుంభకం వచ్చేస్తుంది. అసలు ఆ భక్తి కుదిరితే నీకు దానంతమే నీ కుంభకం వచ్చేస్తుంది, నీకు ఊపిరి సలపదాసు. దేహం పోయినప్పుడు నీకు ఎర్ర చేయం కుట్టినట్టు భగవంతుడి పాదాల మీద భక్తి కుదిరినప్పుడు మన రూపము, మన రూపం ఎంత లేదు, మన నామం ఎంత లేదు, మన ఇంట్లో రూపాలు ఎంత లేదు, ఇంట్లో నామాలు లేదు, ఆడి చచ్చేవాళ్ళు, మనం చచ్చేవాళ్ళు, అసలు చావనాడు గొడవ వదిలేశారు. మీరు నీళ్ళు పోవాలడుతున్నాడు ఇక్కడ భగవాన్ ఎంత ఉండదు. చచ్చిపోయినాడు గురించి చేయించుకోవడం అంటే సాధారణ సిద్ధంగా ఉన్నారండి, సాధారణ సిద్ధంగా ఉన్నారు. చచ్చిపోయినాడు గురించి ఏడుస్తూ ఉంటారండి, ఇవే పెద్ద జబ్బటండి, ఇవన్నీ క్యాన్సర్ మెరుగంటున్నారు. ఇవే పెద్ద జబ్బు ఇది, ఇవే పెద్ద జబ్బులో ఉన్నప్పుడు అంటే నీకు లోపల దాని అది శ్రవణం చేసినందుకు మాత్రం చేస్తే లోపల బ్రహ్మను పాలకు శ్రవణం చేసినందుకు మాత్రం బ్రహ్మం మరి మన్నం చేసినట్టు మాత్రం చేస్తే దాన్ని అది సరిపో తగ్గదు. అనుభవంలోకి రావాలనేది ఏ వస్తువుకైతే చావు లేదో ఆ చావులోని వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నువ్వు చావుతా మానవాలి. ఇంకా అసలు సబ్జెక్టు చదవటంలో రాజీ లేదు అనుక ఎవరంటే గీత లేక భగవన్ దగ్గరికి వచ్చేవాడి భగవద్గీతలో పన్నెండు అధ్యాయంలో పన్నెండు శ్లోకం వారికి చెప్పాను. వారికి నచ్చలేదు అన్నారని ఇట్లాంటి మాటలు భగవంతుడు చెప్పారు. వారు ఎవరన్నారు నచ్చని నచ్చలేదని చెప్పిన వారు ఎవరన్నారు? వారు ఎవరన్నారు నచ్చలేదని చెప్పింది ఆత్మ అహంకారం. ఆడుకోవడం నువ్వు ఏడుస్తానేంటి? ఆడు ఎలాగైనా సావధానం సిద్ధంగా ఉన్నా, నువ్వు నువ్వు సావధానం ఆడుకోవడం ఏడుస్తున్నావు. నువ్వు ఎవడ లేదన్నాడు అక్కడికి అసలు. అది జబ్బు తగ్గింది కలిగి ఈ జబ్బు ఈ పుట్టుకు చావడం చావు పుట్టుకో పెద్ద జబ్బుకి ఇది తగ్గించడం కాదు. ఎప్పుడు తగ్గుతుంది మీకు? చావులేని సత్య వస్తువు, చావులేని సత్యార్థం మీకు అనుభవంలోకి వచ్చే వరకు. అంటే నేను ఎప్పుడు మీ దేహం ఎలా స్పృహిస్తాడో, నేను అన్నప్పటికీ ఈ మనిషి ఎలా స్పృహిస్తాడో, అలాగే లోపల చావులేని సబ్బు లేనినప్పుడు అది స్పృహిస్తేనే అప్పుడు ఈ జబ్బు తగ్గుతుంది. అంతవరకు ఈ జబ్బు నీకు తగ్గదు, ఈ జబ్బుని విడిచిపెట్టదు. వచ్చి జమ్మలో కూడా జబ్బు నీకు కూడా వస్తుంది. ఈ జమ్మలో కాదు, వచ్చి జమ్మలో కూడా ఈ జబ్బుని కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ చావులేని వాడు పాదాలను పట్టుకునేవాడు, సత్యవాడి పాదాలు మనం పట్టుకుంటాం, చావులేని వాడి పాదాలు ఎందుకు పట్టుకుంటాం? అలా బుద్ధి అది పెరగటానికి మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే కదా, మంచి విషయాలు ఉంటాయి కదా, సత్కర్మ ఎప్పుడైనా చేస్తే కదా. ఒక ఉపనిషత్తులు చెప్తాడు, నీ జ్ఞానం వస్తే సంతోషమే, నీ ముక్కులు గాలి ఉన్నంత కాలం సత్కర్మ చేయటం విడిచిపెట్టుకో. ఇంకా ఈ జన్మలో కాకుండా వచ్చి జన్మలోనే నువ్వు చేసిన సత్కర్మ చావులేని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి
అంటే నువ్వు పుట్టినవాడికి శోకం వస్తుంది. మనిషి పుట్టాడంటే అది ఏదో రకమైన ఏడుపు తప్పలేదు. ఇలాగ మాట ఏం చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు కదా మీరు, అసలు జోలు ఏమిటి అని ఇవాళ అంటున్నారు. మీరు చెప్పిన పని మీ జోలు అసలు గోలు ఉంది అంటే ఏదో చెప్తాను. మాకు చేతలైనంత వరకు ఆ జీవిని శోకరహిత స్థితిని తీసుకెళ్ళటానికి నా బోధ యొక్క లక్ష్యం. అందుకంటే రెండో లేదని చెప్పాను. ఎవరికో భక్తులు చేయడానికి నేను ఉద్దేశం అది రెండో ధనం లేదు. జీవుడు ధనం వల్ల శోకం పోదు, కంఫర్ట్స్ వల్ల శోకం పోదు. నేను ఎంతవరకు ఆ జీవుని శోకరహిత స్థితిని తీసుకెళ్లగలను అంతవరకు మా సహాయచాకారాన్ని అందించడం మాధ్యం ధన్యం. అంతకంటే రెండో ధన్యం ఉంటుంది ఏమీ లేదని చెప్పారు. అంటే మీ ఇంట్లోనే కంపెట్స్ వల్ల మీకు శోకరహిత స్థితి రాదు. ఆ లోపల ఉదయంలోని విధం మీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏ వస్తువుకైతే శోకం లేదో దాన్ని పొందినప్పుడే మీరు శోకం లేని స్థితి దగ్గర వస్తారండి. అంటే మీకు అన్నిటికంటే గొప్ప మంత్రం ఉంది. లోపల ఉంది పరబ్రహ్మం, లోపల ఉంది బ్రహ్మం ఉంది, లోపల ఉన్న అనేది. అంటే మీకు మీ జపం ప్రయత్నం కాకుండా ప్రయత్న రహితంగా జరిగిపోతూ ఉంటుంది. మీ జపం ప్రయత్నం కాకుండా ప్రయత్న రహితంగా జరిగిపోతూ ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఇప్పుడు జపం చేసుకుంటున్నాం. అది మీతో మీ ప్రయత్నం దగ్గర సంబంధం లేకుండా న్యాచురల్ గా నార్మల్ గా ఆ జపం ఈ లోపల జరిగిపోతుంటాయి. అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అది మూడుతో అనుకోకపోయినా లోపల జపం ఆ నామ జపం రామ జపం అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు రాముడి కంటే కూడా రామనామం గొప్పదని. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఒకసారి ఆంజనేయ స్వామి రాముడు ఒక నదీ చరణంలో కూర్చున్నారట. కూర్చుంటే ఆంజనేయ స్వామి ఏం చేసినట్టు ఒక రాయి మీద రామ అని రాసి రామ శ్రీ రామ రామనామం లక్ష్మీ పెడుతున్నారు. రామ శ్రీరామ అని రాసేట ఆంజనేయ స్వామి రాసి నదిలో పడేసినట్టు నాకు తేలిందట్టున్నారు రాయి. రాయి విడిగిపోవాలి తేలిందట. తర్వాత రాముడు కూడా శ్రీరామ అని రాయకుండా రాయి పుచ్చుకుని వాడు నీటిలో పడేసినాడు. రాముడు పడేసిన రాయమో నీటిలో మునిగిపోయిందట. ఆంజనేయ స్వామి వేసిన రాయి తేలిందట్టు. ఏంటో ఆంజనేయ స్వామి నీ పడేసి నా రాయి మునిగిపోయింది మునిగిపోయింది నీ రాయి తెలియదంటే నీకంటే నీ నామం గొప్పగా ఉన్నట్టు ఆంజనేయ స్వామి. అంటే రామ అంటాను అనుకోండి, ఒక్కసారి ఆ కళ్యాణగుణం వాడిని ఆత్మగుణం వాడిని మనకు స్పూరిస్తాయి. ఆత్మగుణం లేకుండా ఆత్మానుభవం రాదు. అందుకే గుణాలు చైతన్యంలో గుణం లేదు, జ్ఞానంలో గుణం లేదు. అయితే ఆత్మగుణాలు ఎందుకంటే అమృతానుభవం పొందడానికి సహాయ సహకారములు అందిస్తాయి. దాని స్వరూపం ఆత్మ లోపల ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే గుణం కాయాలి. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం. ఆనంద ప్రవాహంలో లేదా మీకు దేహం ఉన్నా లేకపోయినా అప్రయత్నంలో ఊపిసిలాడుతూ ఉంటాం, ఉక్కిరి బుక్కిరైపోతాం. ఆ శాంతి ప్రవాహంలో ఆనంద ప్రవాహంలో ఉట్టి ముట్టి వేయకూడదు. నీ తప్పించి నీ చేతి గోచరించదు. అంతకాలం కావు నీ తప్పించి నీ చేతి గోచరించదు. నీకు ఆత్మానుభవం కలిగే వరకు అమృతానుభవం కలిగే వరకు ఏదో రకమైన బలి నిన్ను వెంటాడుతుంటుంది. అయ్యా నువ్వు ఎప్పుడైతే అమృతానుభవం కలిగిందో ఆ సత్యానుభవం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే బలిరహిత స్థితిలో పొందుతావు. నువ్వు బలి వస్తే నష్టం ఏంటో నేను బాగా ఆలోచించాను. నీకు బలి వస్తుందనుకోండి నేను భయం వల్ల దుఃఖం వస్తుంది. కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఇష్టం అయిష్టం. నువ్వు ఒలకాట్ల బిల్ల వరకు ఇష్టం మధ్యనే అయిష్టం మధ్యనే నీ మనసు తిరుగుతూ ఉంటుంది. ఆ రెండాటి నుంచి నీ మనసు ఇంటికొచ్చింది, వెళ్ళి బూట్లో పడిపోతున్నాయి. ఇది మహామాయ. అదే తల్లి కడుపులో నీ బయటకు వచ్చేప్పటికీ ఇష్టాయిష్టాలు తడిపడతావు. అలాంటి ముందు అలవాట్లు ఉన్నాయి కదా, అలవాట్లతో పడతాడు. ఆ ఇష్టం మధ్యనే అయిష్టం మధ్యనే అది తిరుగుతూ ఉంటుంది. వెళ్ళి ఈ మనసు తిరుగుతూ ఉంటుంది. ఏదో ఏదో చావు వస్తుంది చచ్చిపోతాడు. లోపల ఎరుపు లోపల సద్వస్తుతాలు జరిపారు. ఇష్టం ఇష్టం ఆ ద్వైత మధ్యన ఆ రాగద్వేషాల మధ్యన మనసు తిరుగుతూ ఉంటుంది. నువ్వు శ్మశానంలోకి వెళ్ళే వరకు నీ ముప్పుడే బాధ ఉన్నప్పుడే, అంటే నీ శరీరం భూమిలో తిరుగుతున్నప్పుడే, అందరోజు ఈ ప్లానెట్ లో ఉన్నప్పుడే. మన రాష్ట్రపతి గారు ఈ మధ్యన ఏంటో మరి అందుకు పదవి అంటే విశుద్ధం ఉందో, జనంతో విశుద్ధం ఉందో, లేదా మంత్రులతో విశుద్ధం ఉందో, మనం ఎందుకు వైరాగ్యం వచ్చి ఈ ప్లానెట్ విడిచిపెట్టి ఇంకో ప్లానెట్ లో చూస్తే మంచిదే మాట్లాడారు. ఏంటి ఆయన రాష్ట్రపతి పదవిలో కూర్చుని రాష్ట్రపతి పదవి అంటే అక్కడ సుఖంగా ఉండదు అనుకోకండి. ఒక నిన్న స్వాగతం చెప్తాను, ఒక నిన్న ఒకరికి వీడుకోలు చెప్తా ఉన్నారు. నేను వీడుకోలు చెప్తే బొమ్మలోకి పంపిణీ ఇంకోటి సిద్ధం వచ్చాను. లేదంటే ఆయనకు భోజనం వాళ్ళ ప్యాకేజ్ రాష్ట్రపతి అంటే ఎంత తప్పుగా ఉంటాడనుకో, నీకు ఏదో కారులో తిరుగుతాయి, నువ్వు వెళ్ళి వచ్చే మీటింగ్ పెడితే బెంగళాడికి పని ఏం లేదని అంటారు. ఒక మంత్రులు సాధన ఉంటాడు, ఎవడో వస్తాయి ఇక్కడ చేశాను, ఎవరిలో కూడా వస్తాను, 150 దేశాలని ఎవరో కూడా సిద్ధం అవుతా ఉంటాడు. వీడుకోలు చెప్పడం సాధన ఉండటం, స్వాగతం చెప్పటం మళ్ళీ వీడుకో ఆయనకు స్వాగతం చెప్పి వీడికి ఆయన వీడుకోలు చెప్పేందుకు ఇంకొకరికి స్వాగతం చెప్పాలి. ఇంక ఏ పని ఆడికి ఏం పని ఏదో గొప్పగా సోదపోతున్నాడని ఆడేది అనుకుంటుంది. ఇంకా అక్కడ ఏం జరుగుతాయంటే మోక్షం నిధులు నిగలపోయినా, ఆత్మజ్ఞానం నిధులు నిగలపోయినా, రేడియోలని పేపర్లని పేర్లు నిలుగుతాయి. ఇంకోటి మీరు ఒకటే దృష్టి పెట్టుకున్నారు స్వతంత్ర ఆ సద్వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు ఎవరు ఎవరో అసలు దానికి శాంతి అనేది వస్తే అది దొరకనే దొరకదు. అసలు ఆ సద్వస్తువు అనుభవంలోకి వచ్చే నంది గారు అన్నారు, ఆ సద్వస్తువు ఒకవేళ వెంటనే జన్మలో మనం పట్టుకోలేకపోయినా ఆ సద్వస్తువు పొందడానికి కనీసం మనలో మార్పు వస్తాను లేదు చూసుకోవాలి. మనం ఏదైతే పొందుదామనుకుంటున్నామో ఆ పొందడానికి అనుగుణంగా మన జీవితాన్ని ఎంతో కొంత తీర్చిదిద్దుకోవాలి కదా. ఆ తీర్చిదిద్దుకోవడం కూడా ఏమీ కల్పిస్తాను లేకుంటే అది కూడా కనపెట్టకూడదు. అంటే మారిపోయాం నోరుతో చెప్పడం లేదా మనసులో మార్పు వస్తానని గాంధీగా చెప్పినది. నోరుకి నోరేంటియో నోరుతో చెప్పడం కాదు, నేను మారిపోయాను అనుకుంటామనుకో, మారిపోతున్నాను నోరుతో చెప్తున్నారు, నిజంగా నీ మనసులో మార్పు వస్తాం లేదా ఆ మారు మనసు పొందుతున్నా లేదా నువ్వు చూసుకోవాలి కదా. అది మహాత్మా గాంధీ చెప్పాడు చివరి రోజుల్లో. నువ్వు అజ్ఞానం అనే తోక తెలియలా చూసుకోలేదు, ఆ తోక తెగాలి నీకు. ఆ తోక తెగనప్పుడు నువ్వు ఏమి తెలియదు అన్ని ఒకటి అని సొన్నరయ్యి. అంటే నువ్వు నీ పని అయితే నువ్వు చేసుకో, నీకు అవసరం లేని గొడవల్లో పరం చేసుకోవద్దు. నీకు అక్కర్లేని గొడవల్లో తెలిపి అహంభావం తిరుగుతుంది, మనసు చిక్కబడిపోతుంది. భగవంతుడే నీ శరీర యాత్రకు సరిపడి నువ్వు పని చేసుకో, వ్యాపకాలు పెంచుకోకు. నీ పని అయితే నువ్వు చేసుకో, ఇతర పని నీ నెత్తిమే పెట్టుకోవద్దు. నీ పని అయితే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఇంకే కావాలని వ్యాపకాలు పెంచుకోకు, కావాలని వ్యాపకాలు పెంచుకోకు. వ్యాపకాలు పెంచుకుంటే మనసు పెరుగుతుంది. అలాగే నువ్వు చేతులలో పని విడిచిపెట్టొద్దు నువ్వు. అంటే భగవంతుడు దేవప్రాజ్ఞ భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని మటుకు శ్రద్ధగా చేసుకో, మొత్తం లోకంలో గొడవలను నిలుకోవద్దని చెప్తున్నారు ఇక్కడ. దానివల్ల మనస్సు పెరుగుతుంది, మనసుక వ్యాపకాలు అన్నీ కూడా. అంటే ఏం లేదో మానసిక జపం నువ్వు చేయగలిగే, మనసులో జపం చేయగలిగే ధ్యానస్థితి కలుగుతుంది. ఆ ధ్యానం చేయగలిగే సహజస్థితి కలుగుతుంది. ఆ సహజస్థితే ఆత్మస్థితి. నువ్వు ఏకవస్తు నిరంతరము చింతించడం వల్ల, ఏకవస్తువుని నిరంతరము చింతించడం వల్ల. అంటే కొంతమంది ఎంత బాగా చింతిస్తారంటే ఆ ఈశ్వరుని చింతించగా అవతార పురుషుడు కృష్ణుడు రాముడు వాడిని చింతిస్తుంటే ఆ చింతించేటప్పుడే ఆ లోపల ఆత్మానందం ఎంతో కొంత అందుతూ ఉంటుంది. వాడు ఏమంటారంటే ఇదే చాలనటువంటి మోక్షం ఎందుకంటారు, నీ నామే సరిపోతుంది నాకు, నీ రూపమే సరిపోతుంది అంటే మనసు అక్కడ నిలబడిపోతుంది. నీ నామే సరిపోతుంది నాకు, నీ రూపమే సరిపోతుంది, ఏదో మోక్షం ఏదో దాంట్లో నీదో పెట్టుకొని నీ చింతనే నాకు సరిపోతుంది. అంటే ఏకాగ్రత, ఆ చింతన వల్ల ఏకాగ్రత వస్తుంది, బుద్ధికి శుద్ధి కలుగుతుంది. నిరంతరము పరమేశ్వరుని చింతించడం వల్ల, ఈశ్వరుని చింతించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, బుద్ధికి శుద్ధి కలుగుతుంది, మనసుకి చాపర్యం అందిపోతుంది. అని భగవాన్ ఏం చెప్తున్నాడంటే నువ్వు అలా జపం చేయటం వల్ల ఇతర తలంపులు అనుకుంటే ఒకే తలంపు మిగులుతుంది. ఆ తలంపు ఏం చేస్తుందంటే తన మూలాన్ని వెతుక్కుంటూ మూలంలో కలిసిపోతుంది. అప్పుడు ఆనందం ఆ చైతన్య స్రవంతిలో నీ ఆనందాన్ని కలుగుతుంది. వాడు దేహం లోకం మనస్సు ఈ సమస్యలే ఉండవు. తర్వాత ఇంకోటి వాడు జన్మలు తీసుకుంటే ఆనందాన్ని పొందినవాడు ఆ చైతన్య స్రవంతిలో నిధి వాడుతున్నప్పుడు వాడికి దేహం ఉన్నా మనం ఉంటాం, దేహం లేకపోయినా మనం ఉంటాం, లోకం కనిపించినా మనం ఉంటాం, లోకం కనిపించకపోయినా మనం ఉంటాం అనే అనుభవం వాడికి అమృతానుభవం కలుగుతుంది. అట్టి అమృతానుభవం పొందిన వాడికి వీడు చూసినా ఆనందం. ఆ ప్లానెట్ లో గెలవాలి, మీరు రాష్ట్రపతి కూడా అందరూ ఆ ప్లానెట్ లో గెలిపోవాలి, ఈ ప్లానెట్ నుంచి పెట్టుకున్నారు అటువంటి తరపులు కూడా రావు. ఎవరికి అమృతానుభవం పొందారు? అన్ని లోకాల్లో నువ్వు ఉన్నప్పుడు ఏ ప్లానెట్ కడతావు, ఏ లోకం ఎప్పుడు పెడతావు? ఒక నీ మనసు అవదాం అనుకుంటున్నారు, నీ మనసు ఎవరికి ముందు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంకా అటువీ అమృత అనుభవం, అటువీ అమృత అనుభవం. అంటే జపం వల్ల కూడా సాధించవచ్చు, జపం వల్ల కూడా అది సాధించవచ్చు. తర్వాత ఆ వివేకం కూడా పెంచుకోవాలి. జ్ఞానం కంటే గొప్పది వివేకం. అది వెరగేస్తుంది, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడదు, ఇది ఈశ్వరుడు, ఈశ్వరేశ్వరుడు. ఎందుకంటే ఆ వివేకం విడదీసే ఆ వివేకానికి ఏముంటుందంటే విడదీస్తూ ఉంటుంది. ఏది మంచో ఏది చెడో వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ వివేకం మంచిది, వాడికి తెలిసి అవగాహన ఉంటుంది. ఆ కోల్డ్ దాని వాడు చూశారు, ఇప్పుడు శీతకాలంలో అంటే ఎలా ఉంటాడు వాడు? ఆయన సారీ అని చెప్పక్కలే వాడు జీవితంలో, సారీ చేసే పనిలో వాడు చేయగలరు, సారీ అని చెప్పే పని వాడు చేయగలరు. ఆయన సారీ అని చెప్పక్కలేదు కోల్డ్ మ్యాన్. హాట్గా వాడు మరి రోజు సారీలే, అంటే హాట్ మ్యాన్ సారీ చెప్పాలి కానీ కోల్డ్ మ్యాన్ ఏం చెప్పక్కర్లేదు. పైగా కోల్డ్ మ్యాన్ చేసుకునే పని ఎలా ఉంటుందంటే క్వైట్ గా ఉంటుంది. అదేమి డబ్బుల పలాట మనకంటే పని పూర్తి చేసేసుకుంటాడు వాడు. అదేమి డబ్బుల పలాడ్డు ఆడంబరం ఉండదు, సౌండ్ ఉండదు, నిశ్శబ్దం వాటి పని వాటి పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు వాడు. అసలు నువ్వు యువతంలోకి వచ్చావయ్యా, ఈ రెండే నిన్ను పాడు చేస్తున్నాయి. రేపు భగవాన్ చెప్పింది ఏ రెండు ఎవరు ఇతరులు నేను పాడు చేయట్లేదు, నీ దేహం నీ మనస్సే పాడు చేస్తున్నాయి. దుమ్ము అంతా ఎక్కడ ఉంది? ఆ రెండాట్లు కూడా వదిలించుకో, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ రెండు అసలు ఆ రెండాట్లనే స్మరిస్తున్నావు, ఆ రెండాట్లనే నువ్వు ఆ దేహాన్ని మనస్సును స్మరించుకుంటున్నావు, మనసు చుట్టూ దేహం చుట్టూ తిరుగుతున్నావు. వీటికి అతీతమైన వస్తువు నీకు ఎలా తెలుస్తుంది? అసలు వస్తువు సత్య వస్తువు బ్రహ్మ రెండాటికి అచేతంగా ఉంది, రెండు మనోదేహంలోకి అచేతంగా ఉంది. నువ్వు మనోదేహంలో పట్టుకుని తిరుగుతున్నావు,
మరి ఈ దీనికి తీరు గురించండి అదే లేకపోతే గుడి ఈ గొడవ ఊహించుకోని మనోజన్మలు కూడా ఊహించుకో ఆ వస్తువు తనంత తనని రిమూవ్ అవుతుంది. ఇది ఏదైనా సబ్జెక్ట్ యొక్క సారాంశం. ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఏమన్నారంటే ఈ ప్లానెట్ చూపిస్తే ఇంకో ప్లానెట్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, అనుకున్నాను ఊహించుకోమని భగవాన్ చెప్తుంది. అలా ఈ ప్లానెట్ బాగాలేదు ఇంకో ప్లానెట్ లో బాగుందని మీ లోపల ఎవడనుకున్నాడు వాడిని ఎదురించుకోమని, అది ఈయన గోడది. నువ్వు రోజు శరీరాన్ని బాడి చేసుకోకు, రోజు అనవసరంగా టైర్ అయిపోకు, అనవసరంగా శ్రమపడకు, బుద్ధి స్వప్నతను పెంచుకో, వివేకాన్ని పెంచుకో. భగవతే వాసుదేవాయ. శరీరం వాళ్ళు కృష్ణుని వసుదేవుడు గారు అబ్బా అనుకుంటున్నారు, ఆయన చెప్పాడు. ఆయన గురించి ఆయన చెప్పబోతే మనకేం తెలుస్తుందండి, ఆయన చెప్పాడు ఈ మాట. శరీరం వాళ్ళు భక్తులు కాని వాళ్ళందరూ ఎవరుకుంటున్నారు, ఆయన గురించి వసుదేవుడు గారు అబ్బాయి, వసుదేవుడు గారు అబ్బాయి అనుకుంటున్నారు. భక్తులు వాడు పరబ్రహ్మ అనుకుంటున్నారు. ఈ మాత్రం అర్థమైతే మీరు జ్ఞానం ఆడుతున్నా వచ్చేస్తున్నాడు. నిరంతరం ఈశ్వరుని స్మరిస్తున్నాం అనుకోండి, అనుకోండి మాట అసలు మనం తెలియకుండా అహంభావం ఉండిపోతుంది. అది దానిసరి రోజు యుద్ధం చేయక్కర్లేదు, మనం తెలియకుండానే కురుపులో తెచ్చి ఎలా రాలిపోతుందో నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల ఈ వ్యక్తి భావన ఈ అహంభావం దానం చేయడం రాలిపోతుంది. భావనే బలం ఉండాలయ్యా, భావనే బలం అంటే భావనే బలం అంటే ఏమిటని ఉద్దేశం, ఈశ్వరుడు కూడా ఒకటి ఉన్నాడు, సద్వస్తు ఒకటి ఉంది, పరబ్రహ్మం ఒకటి ఉంది అని స్థిరమైన బుద్ధి, ఆ స్థిరమైన చిత్తం గలవాడే భావనా బలం గలవాడు. భావనా బలం ఉండాలి. ప్రతిపక్షాలు నేను చెప్తాను, భావనా బలం ఉండాలి. భావనా బలం అంటే ఈశ్వరుడు ఉన్నాడు అనేది స్థిరమైన బుద్ధి, ఆ స్థిరమైన చిత్తం ఉన్నాడే భావనా బలం ఉండాలి. ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా అనుకుంటే అది అభావం. ఒక భావనీయ బలం చాలు వాడి బలం తెలియటానికి, ఎటు బ్రహ్మన్నాడు. బ్రహ్మానికి తొలగటానికి ఒక భావనీయ బలం చాలు. ఒక బ్రహ్మము ఉంది అని స్థిరబుద్ధి ఉంటే చాలు, ఆ యొక్క భావనీయ బలమే నిన్న బ్రహ్మంలో ఐక్యం చేస్తున్నారు ఉపదేశారంలో. అభావం ఏంటి, ఉన్న అభావం ఎలాకు ఉన్నాడలేడా ఉన్నాడలేడు రోజు అనుమానించేవారు కూడా బ్రహ్మంలో పొందుతారు. అది ఉన్న మనలేము బ్రహ్మం ఉంది, మనం ఎదుర్కొంటామంటే మనం మనం సందేహించుకోవడం లేదు, బ్రహ్మంలో సందేహించుకుంటున్నాం. ఏదైతే ఉందో దాన్ని సందేహిస్తున్నాం, ఏదైతే లేదని ఉంది ఉందనుకుంటున్నాం. ఆ లేదు దాన్ని ఉందనికి స్థిరబుద్ధి అభావం, మీకు రావాల్సిన అభావం కలగాలి, భావనాపరం ఉండాలి. అది ఉన్నదేదో ఉంది, ఉన్నది ఉంది, ఆ ఉన్నదేదో ముందే స్థిరబుద్ధి ఉండాలి, ఆ నిలకడ బుద్ధి ఉండాలి, ఆ నిలకడం ఉండాలి, ఆ మనుష్య స్థైర్యం ఉండాలి. అదే ఆ భావనాపరం. భావనాపరం ఉన్నాడికి బ్రహ్మించి ఎరుగుతుందో ఎలా ఉంటుందో, ఎరుగులోకి రాకుండా ఎలా ఉంటుంది. మీకు ఉన్నది భావనాపరం లేదు, అభావం ఉంది. మీరు రోజు అనుమానించుకోండి, మీరు మనం అనుమానించుకోండి. మన మనస్సు ఉందా లేదా, అహంకారం ఉందా లేదా, ఈ దేహం ఎంతవరకు నిజం, దాన్ని అనుమానించడం లేదు, నేను దాన్ని అనుమానించడం లేదు, ఉన్నదాన్ని అనుమానిస్తున్నాం. అంటే ఉన్నదాన్ని అనుమానించడమే భావనాబలం లేకపోతే ఇంకేం చెప్పింటారు చెప్పండి.